अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। కర్దమ ప్రజాపతి తనకు సాక్షాత్తు భగవంతుడు కుమారుడై జన్మించాక బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం తన కూతుళ్లను 9 మందిని కూడా మహర్షులకిచ్చి పెళ్లి చేసి తదనంతరం ఒకనాడు దేవోత్తముడైన విష్ణుడు కపిలుడిగా తన కుమారుడిగా తన ఇంటిలో ఉన్న ప్రవేశానికి వెళ్ళి నమస్కరించి మహాత్మా, అమంగళకరమైన కర్మల్లో పడిన మానవులు, దావాగ్ని చేత చుట్టుముట్టబడిన మానవుడు అడవిలోంచి బయటపడలేనట్టే ఈ సంసారంలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇలా జీవితం అంతా ఎల్లవేళలా మళ్ళీ ఈ సంసారంలోనే ఉంటూ ప్రవేశించడం, బయటికి రావడం, తిరిగి మళ్ళీ అందులో ప్రవేశించడం ఇలా చేస్తూ ఉంటే ఇక ఎప్పటికి ఇందులోంచి ముక్తి పొందేటట్లు అది తెలుసుకోలేక ప్రాణం గిలగిల్లాడుతున్నది. ఏ జన్మలో పుణ్యము, దేవతల యొక్క అనుగ్రహము, బహుజన్మల పరిచయ ప్రాప్త యోగమైన నిన్ను తొందరగా పొందా. నిన్ను పొందాలంటే కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే కానీ, తపస్సమాధిలో యోగ నిష్ఠలో ఉంటే కానీ పొందలేరట. యోగులు నిరంతరం నిన్ను నర్చించి నీ పాదాల కింద ఉండే ఇంత ధూళి తమ శిరస్సును ధరిస్తే చాలు, అది జన్మ భాగ్యము అనుకుంటారు. యోగులు వేరేం కోరుకోరు, తపస్సు చేసి నీవు ప్రత్యక్షమైతే నీ అరకాల కింద ఉండే ధూళి రాసుకుందాం తలకి అనుకుంటారట. ఇంతే వాళ్ళు కోరుకుంటారు. అయినా వారికి అంత తేలిగ్గా దర్శనం ఇవ్వబోవు. నిన్ను విలోకించాలి అని తహతహలాడుతూ ఉంటారు, అయినా వారికి అంత తేలిక కనపడవు. కొందరికి కేవలం అనుభూతులు మాత్రమే ఇస్తావు. అటువంటి పురుషరత్నానికి నా ఇంట పుట్టావు మరి, ఇది కదా భాగ్యం అంటే. తనంత తాను నిధి వెతుక్కొచ్చినట్టు అయ్యింది. నడుస్తున్న వాడి కాలి కింద నవనిధులు పడితే వాడు ఎంత అదృష్టవంతుడవుతాడో అలాగే నీవు నా ఇంట పుట్టడం వల్ల నేను భాగ్యవంతుణ్ణయ్యాను. ఈ సంసారం అనేది ఒక చక్రం అట. చక్రం చూస్తే ఆ బండి చక్రానికి మధ్యలో ఉంటాయి, వాటిని ఆకులు అంటారు. ఈ పైన ఉన్నది కిందకు వస్తుంది, కింద ఉన్నది పైకి వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా అంతే తప్ప అందులోంచి బయటికి రావడం అనేది ఉండదు. ఆకుకి కిందకు వచ్చినా పైకి వచ్చినా ఉన్నది అదే. ఆ బండి చక్రానికి కింద ఉన్నారో పైన ఉన్నారో తెలియదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కనుక ఈ సంసారంలో ఉన్న జీవి కూడా ఇందులోనే తిరుగుతూ, ఎప్పుడు సంసారంలోనే తిరుగుతూ ఇందులోంచి బయటికి రాలేడు. ఇదే సుఖం అనుకుంటాడు దిక్కుమాలిన గొడవ. ఇది సంసారంలో ఉన్నది. ఈ సంసారంలో ఉండే గొప్ప స్థితి ఏమిటంటే, తన కళ్ళ ముందు ఇతరులు దుఃఖాలు అనుభవించడం చూస్తాడు, తన కళ్ళ ముందు ఎందరో పుట్టడం చూస్తాడు, అభివృద్ధి పొందడం చూస్తాడు, నశించిపోవడం చూస్తూ ఉంటాడు. తాను మాత్రం నశించని వాడిలా ఈ శాశ్వతం అనుకుంటూ అదే ఆనందం అనుకుని ఇందులోనే ఉంటాడు. పేడ పురుగు ఆ పేడే ఐశ్వర్యం అనుకుంటుంది, అది దానికి ఆహారం గనక. ఈ సంసారంలో ఉన్నవాడు కూడా అటువంటిది ఇదని తెలుసుకోలేక మలమూత్రమయమైన ఈ శరీరం శాశ్వతం అనుకుని ఇందులో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇటువంటి ప్రవర్తనములను నీవు మనస్సులో పెట్టుకోక, నా ఇంట నీవు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నోముల పంటగా జన్మించవు. తలపోయగా అప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవతవతారంబులు నీకనురూపములై పొలుపొందుంగాది పరమ పురుష మహాత్మ. నీ రూపం అప్రాకృతం. ప్రాకృతము అంటే పూర్వం తాను చేసినటువంటి కర్మ అని అర్థం. పూర్వం తాను ఏదైనా ఒక పని చేశాడనుకోండి, ఆ పని యొక్క ఫలితం మానవుడు అనుభవిస్తున్నాడు. ఇవాళ ఒక వ్యక్తి పొడుగుగా కానీ పొట్టిగా కానీ లావుగా కానీ కృషించి కానీ సుందరంగా కానీ కురూపిగా కానీ భోగాలతో కానీ రోగాలతో కానీ దారిద్ర్యంతో కానీ అలాగే భవబంధాలతో కానీ భవబంధాలకు దూరంగా కానీ ఉంటున్నాడు అంటే దీనన్నిటికీ మూల కారణం పూర్వం చేసిన కర్మ. కర్మను అనుసరించి ఇతపూర్వం ఒక వ్యక్తితో మనకు పరిచయం ఉన్నది, వానికి రుణం ఉన్నాం. ఆ రుణం ఈ జన్మలో భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్ల రూపంలో, ఐశ్వర్యాదుల రూపంలో ఉంటుంది. రుణం తక్కువగా ఉంటే తక్కువ పరిచయం ఉంటుంది. ఆ రుణానుబంధమే ఇదంతా. అలా రుణానుబంధమైన సంసారానికి ప్రాకృత బంధము అని పేరు. కానీ నీవు రుణంతో పుట్టలేదు, అప్రాకృత రూపం. అంటే నీది కావాలని సరదాగా క్రీడగా పుడతావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతావు. అందువల్ల మనుషుల జన్మలను ప్రాకృత బంధములు అన్నారు, భగవంతుని యొక్క అవతారాన్ని అప్రాకృత బంధం అన్నారు. అందువల్లే నువ్వు నాలుగు చేతులతో, 1000 చేతులతో, 8 చేతులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో పుడతావు. ఈ మనుషులకు అప్రాకృతం కాదు, ప్రాకృతం గనక వీళ్ళకి 2 కళ్ళు 2 చేతులు, ఇంకా తేడా వస్తే 1 కాలు 1 చెయ్యి, అసలు ఏమీ లేకుండా కూడా పుడుతూ ఉంటారు. నీ అవతారములు అన్నారు నీ, ఎందుకని నీవు స్వేచ్ఛగా పుట్టావు. వీళ్ళు స్వేచ్ఛగా పుట్టలేదు కనుక వీళ్ళు పుట్టిన వాళ్ళు, వీళ్ళకి పుట్టిన రోజులు ఉన్నాయి. నీది పుట్టినరోజు కాదు, అవతార దినోత్సవం. అందుకే కృష్ణ జన్మాష్టమి అంటే ఏదో కృష్ణుడు మామూలుగా పుట్టినట్టు అనకూడదు, అవతార దినం అది. అదిగో అటువంటి అవతారములు ఉన్నాయే, నీ ఇష్టం వచ్చిన రూపములతో నీవు ఎలా కావాలంటే అలా ఉంటావు. అటువంటి పరమపురుషుడవు నీకు నమస్కారం. అనయము భవదీయాశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు అనురూపములగునుగాదే హరినీకెపుడు. ఇంక నువ్వెందుకు అవతరిస్తావు, ఎందుకు నీవు జన్మలెత్తుతావు, అంటే వీటికి కొన్ని కారణాలు ఉన్నాయట. ఏ భక్తులైనా నిన్ను స్తుతిస్తారు, నిన్ను కొలుస్తూ ఉంటారు. అలా నిన్ను కొలిచిన స్తుతించిన భక్తులను రక్షించడం కోసం, ఆశ్రిత జనులను కాపాడడం కోసం నువ్వు మానవ రూపం ధరిస్తావు. నీవు మానవ రూపం ధరించడానికి గల కారణం కేవలం నీ భక్తులను, నీ ఆశ్రితులను వీళ్ళందరినీ అనుగ్రహించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి. అందువల్ల నీ మానవ రూపం అవతారము అని పిలువబడింది. నీ అవతారం యొక్క మరొక రహస్యం ఏంటంటే నీ రూపం మామూలు రూపం కాదు, అందరి ఎడల సమహితము. మొట్టమొదట ఆయన భగవంతుడు పుడితే ఆయన చేసే పని ఏమిటంటే అందరి మీద ఒకే రకమైన హితమట. వీళ్ళకి హితం కలిగించి వీళ్ళకి లక్షలు ఇవ్వడం, ఇంకొకళ్ళు ఎవరి మీద హితం విడిచిపెట్టి ద్వేషంతో వాడిది రాక్కోవడం అది చేయడు ఆయన. వారి వారి కర్మల ఫలితాన్ని కరెక్ట్గా త్రాసులో పెట్టి తూచినట్టుగా అప్పగిస్తాడు. అందువల్ల అందరి ఎడల సమానంగా ఉంటాడు. ఒకరి మీద ద్వేషం, ఒకరి మీద రాగం ఉండదు. రాగద్వేషాతీతుడు ఆయన. అటువంటిది కాబట్టే నువ్వు అవతరించిన తర్వాత నీ దర్శనం చేస్తే తత్వజ్ఞానం కలుగుతుంది. విద్వజ్జనులు నిన్ను గుర్తించి నమస్కరించి భోగాలు పొందుతారు. మూర్ఖజనులు నిన్ను చూస్తారు కానీ జ్ఞానం లేదు గనక వాళ్ళకి నిన్ను మామూలు ప్రాకృత పురుషుడుగా భావిస్తారు, వాళ్ళు భోగాలు పొందలేరు. అది రహస్యం అట. కృష్ణుణ్ణి అవతరించాడు, బలరామాదులు చూచారు, ధర్మరాజాదులు చూచారు, యాదవులు చూచారు, ఋషులు చూచారు, కౌరవులు చూశారు. కానీ ధృతరాష్ట్రుని కుమారులు చూచారు, వాళ్ళకేం భాగ్యం లేదు, ఆయన మామూలు పురుషుడుగా ప్రాకృతుడిగా ఏదో మాయలగాడిగా అనుకున్నారు. బలరామాదులు చూచారు, ధర్మరాజాదులు చూచారు, యాదవులు చూచారు, ఋషులు చూశారు, కౌరవులు చూశారు. కానీ ధృతరాష్ట్రుని కుమారులు చూచారు, వాళ్ళకేం భాగ్యం లేదు, ఆయన మామూలు పురుషుడుగా ప్రాకృతుడిగా ఏదో మాయలగాడిగా అనుకున్నారు. అందువల్లే ఫలితం పొందలేకపోయారు. యాదవగణం కానీ ఋషులగణం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూచారు, ఆ పురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. అలాగే పురాణాదులు జరుగుతున్నప్పుడు కూడా ఈ పురాణాదులు చెప్పేవాడిని ప్రాకృత పురుషుడిగా తెలుస్తారు కొందరు, కాబట్టి రాలేరు వాళ్ళ దారి, వాళ్ళ దురదృష్టం. అప్రాకృతంగా ఈ జ్ఞానాన్ని పొందడానికి వస్తారు, వీళ్ళ యొక్క పూర్వజన్మ యోగం. ఎప్పుడూ కూడా విద్వజ్జనులను జ్ఞానం ఉంటే గ్రహిస్తారు. తత్వజ్ఞానార్థము, తత్వజ్ఞానం పొందడం కోసం ఆ జ్ఞానం కలిగిన వాళ్ళే ప్రయత్నిస్తారు. వాళ్ళు విద్వాంసుల్ని చూడగానే నమస్కరించి సందేహాలు తీర్చుకుంటారు. ఈ విద్వజ్జనులు ఏం చేస్తారు, భగవంతుడు మనిషి రూపంలో ఉంటాడు, మానవులలో కూడా దైవం ఉన్నాడు, దైవం మానుష రూపేణ అని ప్రతి జీవునిలోనూ దైవాన్ని చూస్తారు. అలా ప్రతి జీవిలోనూ దైవాన్ని చూచేటటువంటి విద్వజ్జనులు నీ అవతారాలను వర్ణిస్తున్నారంటే నీ అవతారాలకు ఎంత విలువ ఉందో చూడు. అటువంటి నువ్వు నా ఎంట నాకు కుమారుడిగా పుట్టావు. నీవెటువంటి వాడివి, సమధిక షడ్గుణైశ్వర్య కారణుడవు, పరమేశ్వరుండవు ప్రకృతి పురుష, మహదహంకార తన్మాత్ర తక్షోభక హేతు కాలాత్మ విఖ్యాత తృతివి, జగదాత్మకుడవు చిచ్చిక్తివి ఆత్మీయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచమును గల సర్వజ్ఞమూర్తి, స్వచ్ఛంద శక్తియుక్తుండవు సర్వసాక్షి వగుచు, కపిలాఖ్య తనరారు నట్టి నీకు అనగ మృక్యద పుత్రుండవగుచు, నీవు నాకు పుట్టినక తన రుణత్రయంబు వలన వాసి తినిక భక్తవరద నేను. నీవు షడ్గుణాలకు అతీతం, షడ్గుణాలకు అతీతుడు ఆయన. ఐశ్వర్య కారకుడవు, పరమేశ్వరుడవు, ప్రకృతి పురుషుడవు. ప్రకృతి అంటే స్త్రీ స్వరూపం, లక్ష్మి అనేటటువంటి ప్రకృతితో కలిసిన పురుషుడవు నీవు. ఈ సృష్టి అంతా మహదహంకారములతో, వాటి యొక్క తన్మాత్రములతో అంటే శబ్ద రూప రస స్పర్శ గంధములతో పుట్టింది. ఇవి ఎప్పటికప్పుడు క్షోభిస్తాయి, కదిలే లక్షణం. ఆ కదలడం వల్ల కాలం పుట్టింది, ఆ కాలస్వరూపుడు నువ్వు. అందుకే ఎప్పుడు చూచినా నీవు ఒకే రకంగా ఉంటావు, కాలస్వరూపుడవు గనక. కాలానికి అతీతుడవు కాబట్టి నీకు వేరే రూపం మరొకటి ఉన్నది. కానీ మానవులు కాలానికి లోబడి ఉంటారు, అందుకే వీళ్ళ రూపం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. కాలానికి లోబడి ఉంటారు కాబట్టి ఈ రూపం కొద్ది కాలం పోయిన తర్వాత నశించిపోతుంది, మళ్ళీ ఈ రూపంలో వాడు జన్మించడు ఈ యుగంలో. అందువల్ల నీవు విఖ్యాత పురుషుడవై, కాలస్వరూపుడవై, కాలాతీతుడవై, జగత్తుకు ఆత్మవై, చిచ్చక్తివై ఉన్నావు. ఈ చరాచరమైన బ్రహ్మాండాలన్నీ నీ పొట్టలో నిక్షిప్తం చేసుకున్నావు. విశ్వ ప్రపంచము నీలో ఉంది కాబట్టి ప్రపంచ జ్ఞానం తెలుసున్నది నీకింకెవరికి లేదన్నా. తన అరచేతిలో ఒక ఫలాన్ని పెట్టుకున్నాడు ఒకడు. ఈ పండు ఎటు కావాలంటే అటు తెప్పచ్చు. పెద్ద పండు కంటే చిన్నదైన ఉసిరికాయ పెట్టుకుంటే ఆ ఉసిరికాయను శుభ్రంగా తిప్పి ఎలా ఉందో పరిశీలించవచ్చు. ఈ జగత్తంతా కరతలామలకం. కరతలామలకం అంటే అది అర్థం. అమలకము అంటే ఉసిరికాయ, కరతలము అంటే అరచేయి. ఈ చేతిలో ఉండే ఉసిరికాయని ఎలా తిప్పచ్చో ఈ ప్రపంచాలన్నీ నువ్వు అంత తేలిక తిప్పుతావు, నీ చేతిలో ఉన్నాయి కనుక. అది కరతలామలకం అంటే. అటువంటి నీవు స్వచ్ఛంద శక్తితో సమస్త కర్మలకు సాక్షివై ఇప్పుడు నా ఇంట్లో కపిలుడు అనే పేరుతో పుట్టావు. నాకు మూడు రుణాలు తీరిపోయాయి. ఏమిటి రుణత్రయం అంటే? అంటే గురు రుణము, మాతృ రుణము, పితృ రుణము, ఈ మూడు రుణాలు తీరిపోయాయి. తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు యొక్క రుణం తీర్చుకోవడం అంత కష్టం కాదు, అంత తేలిక కాదు. అది ఆశ్చర్యం. కష్టము కాదు, అలాగని తేలిక కాదు. ఎందుకని? నిత్యం భక్తి శ్రద్ధలతో సేవిస్తే అది కష్టమేం కాదు. అహంకరించి వాళ్ళని దూరం చేసుకుంటే మళ్ళీ వాళ్ళ సేవ పొందడం అంత తేలిక కాదు. ఈ మూడు రుణాలు కూడా నీ దర్శనం వల్ల నువ్వు నా కొడుకు అయి పుట్టడం వల్ల తీరిపోయాయి అన్నాడు అంతే. వ్రతాలు, యోగములు, సమాధి స్థితి, ఈ నియమములతో ఒకప్పుడు నేను నీ పాదాలు ఆశ్రయించాను. అప్పుడు నాకు ప్రత్యక్షమై నీ ఇంట పుత్రుడనై జన్మించి నీ శోకం తొలగిస్తానని, నీ భవనములలో నీకు సంబంధించిన భూములలో తిరుగుతానని అన్నావు. ఆ ప్రకారం తిరుగుతున్నావు. ఇప్పుడు నా మనస్సులో ఉండే ఈ సంసారంలో ఉన్నాను బాబోయనే దుఃఖం తొలగించి నన్ను ఆనంద సాగరంలో తేల్చు అని విన్నవించుకోగానే ఆ మునీశ్వరుని పలుకులు విన్నాడు. కర్దముని పలుకులు వాసుదేవుడు ప్రేమతో ఇలా అన్నట్ట. ఆయనకి ఎవరైనా ప్రేమే, భక్తుడు అభక్తుడు అనేది ఉండదు. అందరినీ సమానంగా చూసి ఆయన పరమభక్తుడైన అతన్ని వాత్సల్యంతో చూసి, నాయన నా చేత పూర్వంబునం ప్రతిశ్రుతమైన వచనముల్ తప్పక వరమునీంద్ర నీ ఇంత బుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయాగుణంబున అవాప్త సకల కాముడ నేను సన్ముని వేషంబు ధరించుటెల్ల నా కొరకు కాదు. నేను నీకింతకు పూర్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నా, అది నిలబెట్టుకుని నీ ఇంట పుట్టాను. ఏ కారణం లేకుండానే భక్తులను అనుగ్రహిస్తాను నేను. అటువంటిది నీకు మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకుంటాను కదా. దయాగుణమే నా లక్షణం. నేను నా రూపము ఒక్కసారి దర్శనమిచ్చినటువంటి వాడు అవాప్త కాముడు, అంటే ఏ కోరికైనా తీర్చుకుంటాట. ఇంకెందులో సందేహం లేదు. భగవంతునికి అర్పించినటువంటి పుష్పములు ఏవైతే ఉంటాయో అవి ఒకసారి రాలితే మళ్ళీ పెట్టకూడదు. ఆ రాలే అంటే మనల్ని అనుగ్రహించడానికి భగవంతుని ఇచ్చిన ప్రసాదం అన్నారు. ఆ పువ్వు శిరస్సులో ధరించాలట, కళ్ళకు అద్దుకుని. రాలిన పువ్వు కేవలం మన కోసమే ఇచ్చాడు ఆయన, అంతేగాని అమ్మవారు ఆవిడ ధరించలేక కాదనమాట. నేను సకల కాముడను సన్ ముని వేషం ధరించాను. కపిల అవతారం అండి, మామూలు అవతారం కాదు, మునీశ్వరి అవతారం. కపిలుడు ఋషి. ఇవాళ ఋషి రూపంలో ఎందుకు అవతరించాను అంటే నా కొరకు కాదు, నా కోసం ఋషీశ్వర అవతారం ఎత్తలేదు. ఎవరి కోసం? మహాత్మకులైన మునులకు,
పరమాత్మ గురు సద్వివేకంబు నరసి చూపు తత్వబోధము కొరకును తల్పబడిన.
మహాత్ములైన మునీశ్వరులు భక్తులు వీళ్ళని అనుగ్రహించడం కోసం ఈ ఋషి రూపం ధరించాను. ఈ ఋషి రూపంలో నీ భార్య నా తల్లి దేవహూతికి కొన్ని బోధలు చెయ్యాలి, ఆ బోధ అర్థమైనా అర్థమవ్వకపోయినా చెవిలో వేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కడిని మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తాను. ఈ విధంగా భక్తులకు పునర్జన్మ లేకుండా నా బోధ వినిపించడానికి ఒక వంకగా నీ భార్యని దేవహూతిని చేసుకుని పుట్టాను నేను అన్నాడు. అంటే ఆయన కపిల జన్మ ఎత్తడం కేవలం మన కోసం ఎత్తాడు. ఆయన వరస పెట్టే ఈ కపిల సాంఖ్యయోగం అంటే కొంచెం గహనం తత్వం కదా, కథ అర్థమైనంత తేలిక కొన్ని కొన్ని తోట అర్థం కాకపోవచ్చు. అయినా పొరపాటునైనా ఈ అక్షరాలు చెవిలో పెడితే చాలట, అటువంటి వాడు మహాతత్వవేత్త జ్ఞాని అవుతాడు. వద్దనుకున్న వాడికి వైకుంఠలోకం వస్తుందన్నారు. నిత్యం గోహత్య చేసే పాపాత్ముడు కూడా పొరపాటు నువ్వు చెవిలో వేసుకుంటే, పక్షులు తిని బతికే దుర్మార్గుడు కూడా ఇది చెవిలో వేసుకుని బతికితే ఒక్కసారి వాడు వైకుంఠానికి వికుంఠ నివాసానికి వెడతాడు నేను ప్రమాణం అని విష్ణువు చెప్పాడు. అటువంటి ఘట్టంలోకి ఈరోజు నుంచి అడుగు పెడుతున్నాం. మరి మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో చూసుకోండి. ఆ విషయమే చెప్పాడు ఆయన. నేను అవతరించే ఈ ఋషి రూపంలో ఎందుకు అవతరించాను అంటే, ఈ ఋషులను భక్తులను ఈ తత్వబోధ చేసి సాంఖ్యయోగం ఇచ్చి అనుగ్రహించడానికి పుట్టాను. విష్ణు రూపంలో సాంఖ్యయోగం తత్వం ఇవ్వడానికి వీల్లేదు, అప్పుడు అనుగ్రహించడమే. యోగాన్ని బోధించడానికి పుట్టాను నేను. తత్వబోధంబు కొరకు తాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైనట్టి దేహమని తలంపు. ఈ నా శరీరం ఉన్నదే, ఏమి శరీరము అంటే తత్వబోధ చెయ్యడం కోసం ధరించినటువంటి పరమ పవిత్రమైన మహాయోగకారకమైన శరీరం అన్నమాట. ఇది కేవలం తత్వబోధ చేయడానికి పుట్టిన శరీరం అని గ్రహించు. ఇటువంటి ఈ కపిల రూపాన్ని మత్ పద ధ్యాన శక్తి ధీ పరాయణ మహిమంబు తేజరిల్లా. ఒక్కసారి కపిలుడి యొక్క రూపాన్ని కానీ పాదాలను కానీ శక్తిని కానీ ధ్యానం చేస్తే చాలు, వాడికి ఏమొస్తుందట, ధీపరాయణ మహిమంబు. జ్ఞానం, ధీ అంటే బుద్ధి, గొప్ప బుద్ధి. ఈ బుద్ధి వల్ల వాడికి మహిమలు కలుగుతాయి. అటువంటి దానిని తేజరిల్ల చేయడానికి పుట్టిన పరమ పవిత్ర శరీరం ఇది. నిష్ఠతో కృతయోగముతో సమస్త కర్మలను విడిచిపెట్టి సన్యాసం పుచ్చుకో. ఇప్పటి వరకు 100 ఏళ్ళు నీ భార్యతో విహరించవు చాలు, ఇక సకల కర్మల్ని విడిచిపెట్టి మోహమువాసి, మోహాన్ని విడిచిపెట్టి ఎంత ఉన్నా ఈ సంసారం ఇంతే అనుకో. వాడెవడో నాకు ఉపకారం చేస్తాడు, వీడెవడో అపకారం చేస్తాడు, వీడు నన్ను పాడు చేశాడు, వీడు బాగు చేశాడు అనుకోవడం శుద్ధదండుగా. ఈ మోహములన్నీ తీసి వదలబారి, దుర్మోహం అంటారు దీనిని, తీసి. భక్తిచే మోక్షమునకు భజయం పునను వికారరహితుడై. నన్ను భక్తితో మోక్షాన్ని కోరుకుని భజించు. చాలామంది అంటారు కోరికలు లేకుండా భగవంతుని ధ్యానం చేయమని, అది కూడా కుదరదు, అది అది చెట్ట చివరి స్థితి. కోరికలు పెట్టుకోమన్నాడు, అది ఉత్తమమైన కోరికలు పెట్టుకోవాలి. ఇతన్ని మోక్షమును కోరుకుని జపించన్నాడు, అది కూడా భగవంతుడు చెప్పిన మాటే. అంచేత అదే కోరికలు లేకుండా జపించాలని అంటే అది ఎక్కడ కుదురుతుంది, మన సంసారంలో ఉండగా కోరికలు లేకుండా ఏం చేస్తాం? అక్కడి నుంచి ఇక్కడికి రిక్షా ఎక్కి రావాలంటే, లేదా ఇంకేదైనా వాహనం మీద రావాలంటే వాడికి డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తాను, నిర్వికారంగా ఉండును ఆయన అన్నాను అనుకోండి, వాడు మళ్ళీ చావగొట్టేయడు. కాబట్టి వికారములు ఉండవలసిందే, కానీ వికారము సవికారం అయి ఉండాలి అన్నారు. అంచేత ఏదో ఒక కోరిక ఉండాలి, ఆ కోరిక కాస్త జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలి. నిన్ను కానీ పరులను కానీ నాశనం చెయ్యని కోరిక అయి ఉండాలి. ఇప్పుడు నీకు ఆ కోరికలు లేవు, మహిమలు ఉన్నాయి గనక మోక్షము కోరుకొని నన్ను నీ మనస్సులో పెట్టుకుని ధ్యానం చెయ్యి. నన్ను పరమేశు పరంజ్యోతిని అనఘు అనంతు దేవదేవు సకల భూత నిగాయ గుహాశయు ఆద్యుని అజున్ ఆద్యంత శూన్యుదురిత విదూరున్. నన్ను పరమేశ్వరుణ్ణిగా గుర్తించు. నన్ను మామూలు రూపం కాదు, పరం జ్యోతి స్వరూపాన్ని. నేను చిట్ట చివర ఒకనొక కటిక చీకటి ఉంటుంది మానవుల హృదయంలో, ఈ చీకటిలో వెలుతురుగా ప్రకాశిస్తాను, అందుకని పరంజ్యోతి స్వరూపుణ్ణి అంటారు నన్ను. ఈ లోకాలన్నీ దాటి వెళ్ళిపోతే ఆ చివర కూడా ఒక కటిక చీకటి ఉంటుందట. ఆ కటిక చీకటికి ఆవల జ్యోతిస్వరూపంలో ఉంటాను. అటువంటి పరంజ్యోతిస్వరూపుణ్ణి పుణ్యాత్ముణ్ణని గ్రహించు. అనంతుణ్ణి నేను, నాకంతం లేదు. దేవదేవుణ్ణి, సకల ప్రాణులలో ఉన్న ఇక్కడున్న ప్రతి జీవిలోనే ఉన్నా. నేను లేకపోతే అసలు ఆ జీవి బతికొండడు. ప్రతి ప్రాణికి లోపల హృదయం అని ఒక ఆకాశం ఉన్నదట. ఈ హృదయాన్ని దహర ఆకాశము అంటారు. దహరము అంటే ఆ హృదయం అన్నమాట. ఈ హృదయం అనే ఒక గుహ అయితే ఇందులో ఉంటట్ట ఆయన, ఇందులో బంధించబడి ఉంటట్ట. ఉందని తెలుసుకుంటున్నారు కొందరు, తెలుసుకోలేకపోతే అజ్ఞాని, తెలిస్తే విజ్ఞాని. అటువంటి నన్ను పుట్టుక లేనివాణ్ణి, పాపాలు తొలగించేవాణ్ణి, ఆద్యంత శూన్యుణ్ణి, పాపాలు భస్మం చేసేవాణ్ణి స్థిరంగా ఆ హృదయంలో పెట్టుకో. ఒక్కనాడు కూడా ఏమరిపోతున్న నన్ను విడిచిపెట్టకు. సుస్థిరంగా ఉండాలి అంటే జపం మొదలు పెట్టాక ఇంక ఈ ప్రపంచం వచ్చి నీ మీద పడిన దాన్ని పట్టించుకో. ఇంద్రియం బుల్ల నిరసించి, ఇక ఇంద్రియములను విడిచిపెట్టి వాటి యొక్క అర్థాల తోలికి పోకు. మనోంబకమున నిరిగనుమనగా, ఈ మనస్సులో ఒక నేత్రం ఉన్నది, మనోనేత్రం అంటారు. ఆ జ్ఞాన నేత్రంతో నన్ను దర్శించు. కళ్ళు మూసుకుంటే జ్ఞాన నేత్రం వికసింపబడుతుంది నిష్ఠగా. ఆ జ్ఞాన నేత్రంలో నా రూపదర్శనం తత్వదర్శనం అవుతుంది. అప్పుడేమవుతుంది, తనరిన మోక్షమునందెదవని పలికిన, అప్పుడు నీకు ఎప్పుడైతే బయట దృష్టి పోయిందో స్థిరంగా నీ మనస్సులో నన్నే పెట్టుకున్నావో, నీ జ్ఞాన నేత్రం వికసింపబడి నన్ను దర్శనం చేసుకుంటూ నీకు మోక్షం కలుగుతుంది అని కర్దముడు చెప్పగానే ఆ మునీశ్వరుడికి పదే పదే కొడుకే కానీ భగవంతుడు కదా దండం పెట్టేట. అది రహస్యం. మనం కూడా వయస్సును చూసి ఒక్కోసారి భ్రమ పడతాం, ఏమో ఏ పుట్టలో ఏ పామున్నదో అనమాట. ఆయన జ్ఞాని కనుక కనిపెట్టి దండం పదే పదే పెట్టి వాళ్ళ కొన్ని వందనములు ఘనముగా అతిభక్తి చేసి కౌతుకమలరన్ వందనములు చేశాడు. మహాభక్తితో పదే పదే కుతూహలంతో దండం పెట్టాడు. హిమాలయ పర్వత ప్రాంగణంలో మునీశ్వరులుండే ఒకనొక వనానికి వెళ్ళాడు. మౌన వ్రతం పూనాడు. అసలు జపం తపం చేసేవాడికి మౌన వ్రతం అవసరం. ఏదో ఒక రోజున ప్రతివాడు వారానికోసారి మౌన వ్రతం పుచ్చుకోవాలి. ఆ రోజు బయటికి తిరగకుండా ఒక్కరోజు నెలకో ఏడాదికో అలా ఒక నియమం పెట్టుకుని చెయ్యాలి. అది చాలా ఉత్తమం. అటువంటి వ్రతాన్ని శాశ్వతంగా పెట్టుకున్నాడు ఆయనకి. ఇంక వేరే పనులు లేవు కనుక మనం పెట్టుకుంటే ఇబ్బంది. స్కూల్లో పాఠం చెప్పేవాడు మౌన వ్రతంతో ఉంటా పెర్మనెంట్గా అంటే ఇంటికి వెళ్ళి సక్సగా కూర్చో రిటైర్ అయిపో అంటారు. కాబట్టి కొన్ని నియమాలు కొందరికి చెప్పారు, గృహస్థులకు అప్పుడప్పుడు చెప్పారు, రెండు నియమాలు చెప్పారు. ఆ జీవితంలో ఏదో ఒక రోజు పెట్టుకొని వీలున్న రోజున ఏడాదికో నెలకో వారానికో కుదిరినప్పుడు ఆ రోజు బయటికి తిరగకుండా మౌన వ్రతంతో ఉండి కాలక్షేపం చేయాలి. మాట్లాడకుండా జపం చేయాలి. చాలా కష్టం మాట్లాడకుండా ఉండడం. ఎంత కష్టమో, ఒక ఆవిడ అంది ఆత్మహత్య చేసుకోమండం తేలికండి, నాకు మాట్లాడటం మాకు కుదరకుండా ఎలా ఉంటుంది. మౌన వ్రతం చేద్దాం అనుకున్న రోజు ఎక్కువ మాట్లాడబుద్ధి వస్తుంది ఆవిడకి, అందువల్ల ఇబ్బంది. ఇంకొక ఆవిడకి తిరిగే అలవాటు, పొద్దున్నది సాయంకాలం దాకా ఈ ప్రపంచం అంతా చక్కగా తిరిగి రావాలి. అటువంటి వాళ్ళని ఇంటూ కూర్చోండి అంటే వాళ్ళకి ఆ పూట ఎంత బాధ, అంతకంటే తుపాకీ గుండు పెట్టి పెళ్లి చేస్తే సుఖం వాళ్ళకి. కాబట్టి ఇది కష్టమే, కానీ అయినా నియమం పెట్టుకోమన్నాడు. నేను చెప్పలా, భగవంతుడు చెప్పాడు. అది నియమాన్ని ఈయన అన్ని తీరినవాడు కనుక శాశ్వతంగా పెట్టుకుని మౌనమున నిస్సంగుండును ఎవరితో స్నేహం మానేశాడు. ఎవరితోటి పట్టించుకోలేదు. ప్రపంచంలో స్నేహం ఉండకూడదు, స్నేహం ఉంటే ప్రమాదం మళ్ళీ. అందుకని విడిచిపెట్టేశాడు. వహ్ని రహితుడు అనికేతనుడును ఆత్మైక శరణ తత్పరుడగుతు. ఎప్పుడైతే సాంగత్యం లేదో ఇంకా అగ్నిహోత్రాలు, యజ్ఞాలు, మామూలు పూజలు కూడా విడిచిపెట్టేశాడు. హృదయంలోనే పూజ. ఒక స్థితి దాటాక ఇక పటాలు పెట్టక్కర్లా, పూజలు చేయక్కర్లా. ఆ స్థితి వచ్చేదాకా మాత్రం ఉండాలి. ఈయనకి ఆ స్థితి ఎప్పుడూ వచ్చింది కనుక మనస్సులోనే భగవంతుడు. సమస్తం మానసిక పూజలే, బాహ్య పూజలు లేవు. ఆ లోపలే చేస్తూ అనికేతన, ఇది చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. నికేతనము అంటే ఇల్లు. మనం ఒకసారి ఒక ఇల్లు కొనుక్కున్నామంటే అది అమ్మేసేదాకా మళ్ళీ ఆ ఇంట్లోనే ఉంటాం, లేదా కొంతమంది పోయేదాకా ఇంట్లో ఉంటారు. కానీ యోగి అయిన వాడు ఒకే ఇంట్లో పెర్మనెంట్గా ఉండడట, ఒక ఆశ్రమం ఉండదు వాళ్ళకి. అనికేతనుడు అంటే స్థిరమైన నివాసం లేనివాడు. ఈయన ఈ చెట్టు కింద ఉంటే మర్నాడు ఇంకో చోటుకి పోయేవాడు, ఎందుకంటే ఈ చెట్టు నాదేమో అనే భ్రమ కలుగుతుంది, లేనిపోయింది. నాలుగు రోజులు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ నాదే, మరో రోజు ఎవరో కూర్చోకూడదు అని అనిపించవచ్చు, ఇదో పెద్ద భ్రమ. అంచేత అనికేతనుడు యోగి అవ్వాలి. సుఖ మహర్షి ఎక్కడ ఒక్క క్షణం ఉండేవాడు కదట. ఎవరింటికైనా వెడితే ఆవు పాలు పెతకడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు ఉంటాడట. గోదోహన మాత్ర కాలము అన్నారు ఆయన్ని. ఆవు పాలు పితుకుటకు ఎంత సమయం పడుతుందో అంత సమయం దాటి ఉండేవాడు కాదు. ఉంటే ఆ ప్రదేశం మీద వ్యామోహం కలుగుతుంది కనుక అటువంటి వాడు కేవలం ఆ భగవంతుని లీలలు చెప్పడానికి మాత్రమే 7 రోజుల పాటు పరీక్షితు దగ్గర ఉన్నాడు, ఇంకెక్కడ ఉండడు. ఆయనకు ఇంకో నియమం కూడా ఉండేదట, అదేంటంటే ఎవరైనా సందేహం అడిగితే ఆ సందేహం తీరిస్తే కానీ వెళ్ళడు. అందుకని పరీక్షిత్ ఆయన ఎప్పటికప్పుడు సందేహాలు అడుగుతూ ఇంట్లో అట్టే పెట్టేశాడు 7 రోజుల పాటు. అంచేత ఈయన కూడా అనికేతనుడు ఏ ఇంటా కాసేపు ఉండేవాడు కాదు. అలా 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 అలాగా చెట్ల కింద నుంచి దాటిపోతూ రోజు స్థిర నివాసం లేకుండా జపం చేశాడు. ఆత్మధ్యానం చేశాట, ఆత్మే పరమాత్మ స్వరూపం కనుక తనను తానే ధ్యానం చేశాట. సోహం సోహం అనుకున్నాడు, వాడే నేను అనుకున్నాడు. ఆ పరబ్రహ్మ మీద చిత్తం నిలిపాడు, అహంకారం విడిచిపెట్టాడు. అంటే అహంకారం అంటే నేను చేస్తున్నాను అనుకోవడం, అహంకారం అది విడిచిపెట్టేశాడు. అది విడవడం చాలా కష్టం కదా, నేను కాబట్టి పని చేస్తున్నానని ప్రతి ఒక్కడు అనుకుంటాడు. నేనండి ఆయనకి ఎంత ఉపకారం చేశానండి, వాడి కృతజ్ఞత లేదండి అంటాడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి వీడెవడు చేయడానికి. అయితే అలా అనుకోకపోతే ఈ మానవుడు పని చేయలేడు. అనుకుంటూ అందులోంచి బయటికి రావడం అనేది జీవుని యొక్క లక్షణం. కానీ ఈయన మహాయోగి గనక అది విడిచిపెట్టేశాడు. మమత్వంబు నిరసించి, ఇది నాది, ఈ పండు నాది, గ్లాసు నాది, కుర్చీ నాది, మైక్ నాది అని అనుకుంటాం. మైక్ నాది అనుకుంటే వీళ్ళు శ్రీనివాస నా మీద దెబ్బలాడు వస్తాడు, ఆయన అనుకోవాలి కాసేపు. కాబట్టి ఏదో ఒక వస్తువు నాది అనుకోకపోతే ఆ పని చేయలేం. అటువంటి మమకారమును కూడా విడిచిపెట్టేశాట ఆయన. దయాగుణంతో సకల ప్రాణులలోనూ సమానత్వంతో ఉన్నట్ట. అన్ని ప్రాణుల్ని చూసినా ఆయనకి భగవంతుడే కనపడ్డాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, ఈ భేదం లేదు, ఎవరు కనపడినా వాడు వాసుదేవుడే. ఇలా సమానంతో ఉండి శాంతి బుద్ధి పెరిగి సంసారంలోంచి ఎవడు బయటికి రాలేడు. అటువంటి సంసారం నుంచి బయటకు వచ్చేసి నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా తలంపుతూ, సమస్త ప్రపంచము వాసుదేవుడు అనుకున్నట్ట. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి, ప్రతి పదార్థము వాసుదేవుడు అనుకున్నాడు. మహాభక్తి పరాకాష్ఠకి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన ఉన్న లోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కర్దముడు అడవికి వెళ్ళి మోక్షం పొందాడు. ఆయన అడవికి వెళ్ళిన వెంటనే కపిలుడు ఇల్లు విడిచిపెట్టేసి బిందు సరోవరానికి వెళ్ళిపోయాట. అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉన్నట్ట. అప్పుడు దేవహూతి తత్వమార్గాన్ని పొందాలనుకున్నది. కుమారుడే తత్వజ్ఞానం చేస్తాడని తన భర్త చెప్పాడు. ఈ కొడుకు పుట్టిన తర్వాత తన భర్త వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడో తపస్సు పోయాడు, ఆయన మోక్షం ఆయన వెతుక్కున్నాడు, ఇక నేను ఏమిటి నా బతుకు ఏమిటి అనుకున్నది. అనుకుని బ్రహ్మ మాటలు కూడా గుర్తుపెట్టుకుని బ్రహ్మదేవుడు కూడా పుట్టగానే వచ్చి ప్రత్యక్షంగా చెప్పాడు కదా నీ కుమారుడే నీకు తత్వజ్ఞానం బోధిస్తాడని, అవి కూడా గుర్తుకొచ్చి వెంటనే కుమారుడి దగ్గరికి వెళ్ళిందిట, ఆ బిందు సరస్సు దగ్గరికి. మహానుభావ, కొడుకువి దండం పెట్టవచ్చో పెట్టకూడదో, కానీ మహాభావుడివి విష్ణువు అని తెలుసు నాకు. అంచేత సుతభ్రమ భగవంతుడు అనేటటువంటి జ్ఞానము, ఈ రెంటికి మధ్యలో మనసు నలుగుతుందట. వీడు కొడుకేమో అనే భ్రమ, భగవంతుడనే జ్ఞానము, ఈ రెండు సంఘర్షణ. అటువంటి దానికి మధ్యలో నలుగుతూ నీ దగ్గరకు వచ్చా.
అసదింద్రియ కర్షణమున వసమరి నిర్విన్ననగుచు వనరెడి నాకు ఈ అసదృశ మోహతమో వినిరసనం వనగాత్మ ఏ వెరవున ఘటించున్.
ఈ ఇంద్రియములు తమలో తాము ఘర్షణ చేసుకుంటున్నాయి. అంటే ఇది పొందుదాం అనుకుంటుంది ఒక వస్తువు, మరొక ఇంద్రియం వద్దురా అంటుంది. ఈ సుఖాలే బాగుంటాయనిపిస్తున్నాయి కొన్ని ఇంద్రియాలు, వద్దొద్దు ఆ సుఖాల తోలికి వెళితే భ్రష్టుడవుతావురా అని జీవుణ్ణి ఆ ఇంద్రియాల మీద ఉండే జ్ఞానార్థాలు నొక్కుతున్నాయి. అంటే లోపల అంత సంఘర్షణ. ఆ ఇంద్రియ సంఘర్షణలో జ్ఞానం కోల్పోయి ఏమైపోతామో తెలియకుండా ఉన్నది. సంసార భ్రమ నన్ను పట్టి పీడిస్తున్నది. అటువంటి నాకు సాటి లేని అతి భయంకరమైన ఈ మోహం అనే చీకటిలోంచి ఎలా బయటికి రాగలుగుతాను? కటిక చీకటిలోంచి బయటికి రావడానికి వెలుతురు కావాలి. ఈ మోహము అజ్ఞానం అనే చీకటిలోంచి నేను బయటికి రావాలంటే ఏమి చెయ్యాలి?
పటు ఘన నేరంధ్ర తమ పటల పరివృత జగత్ ప్రపంచమునకు ఎక్కటి లోచనమై మహితోత్కట రుచి వెలుగుదు భానుకైవడి అనగా.
ఆకాశములో నల్లని మేఘములు ఆవరిస్తే ఎక్కడ ఇంత సూది మన మోపి అంత రంధ్రం కూడా లేనంత కటిక చీకటి ఆవరింపబడుతుంది జగత్తంతా. అటువంటి కటిక చీకటికి సూర్యకాంతి వంటి వాడు వినువు. ఆ సూర్యుడు ఉదయించగానే ఇంత భ్రమ ఇంత చీకటి చటుక్కును పోతుంది. మళ్ళీ చీకటి మేఘాలు ఆవరించగానే సూర్యుడు మాయమైపోతూ ఉంటాడు. కానీ మేఘములు సూర్యుడిని శాశ్వతంగా చేయలేవు. సూర్యుడు ఉండే కాలమే ఎక్కువ, మేఘములు ఉండే కాలం తక్కువ. చీకటి ఉండే కాలం తక్కువ, జ్ఞానం ఉండే కాలం ఎక్కువ. అయినప్పటికీ అజ్ఞానం ఏమనుకుంటాడంటే ఎప్పుడు చూసినా మేఘం కప్పినట్టే అనిపిస్తుంది. నేను అజ్ఞానమనే మేఘముల చేత ఆవరించబడి జ్ఞానమనే సూర్యుడు లోపల కప్పబడి ఉన్న ఒకనొక జీవాత్మను, నన్ను ఎలా బయటికి తీసుకొస్తావో? నా భయంకరమైన మోహం, నా తమస్సు ఇవి తొలగించాలంటే ఇంకెవరు అంజులు? నీవు కాక. నిరవద్య నిరంజన నిర్వికార సంసార లతాల విత్ర బుధ సత్తమ సర్వశరణ్య ధర్మ విస్తారక సర్వలోక సుఖదాయక నిత్య విభూతిదాయక. నీవు ఆ అంతం లేనివాడివి, నిరంజనుడవు, ఏ వికారము లేనివాడివి. ఈ సంసారమనే తీగలు కత్తిరించే కొడవలివి. పరమ పండితోక్తముడవు, సమస్త ప్రాణులకు శరణును అభయాన్ని ఇచ్చేవాడివి. ధర్మాన్ని లోకంలో అభివృద్ధి చేసేవాడివి, సమస్త లోకాలకి శుభమిచ్చేవాడికి. నిత్య విభూతిదాయకుడు, విభూతి అంటే ఐశ్వర్యం, నిత్యము ఐశ్వర్యం ఇచ్చేవాడివి. అటువంటి నిన్ను శరణు కోరుతున్నాను, ఓ తపోనిధి నన్ను కాపాడు అని దేవహూతి వినయంగా తనను సన్నుతించి వేడుకోగా కురపతో కపిలుడు అనురాగంతో సజ్జనులకు ఇచ్చే అపవర్గం మోక్షమివ్వాలి తల్లికి అనుకున్నాడు. అందుకని ఆ తల్లిని ఒక వంక పెట్టుకుని లోకానికి సాధనావాక్యాలు చెప్పేట, గొప్ప సాధనని వివరాన్ని చెప్పేట, జ్ఞానాన్ని. ఏమని? పరమశాంతుడై మందస్మిత ముఖంతో లలితమైనటువంటి పదాలతో ఆ తల్లితో ఇలా అన్నాడు. విను జీవుని చిత్తము తా ఘనభవ బంధాపవర్గ కారణమది ఏచిన త్రిగుణాసక్తం వై నను సంస్కృతి బంధత కారణం బహుమది. అమ్మా, భవబంధాల్లోకి పెడుతుందో అంటే ఈ సంసారంలోకి ప్రవేశించిన తర్వాత ఇక్కడుండే వస్తువుల మీద వ్యామోహం కలుగుతుందో ఆ వ్యామోహం వాడిని విడిచిపెట్టకుండా పట్టేసుకుంటుంది. ఇది ఎటువంటిదట? ఒక్కసారి వ్యామోహం కలిగితే ఇంకా వాడిని విడిచిపెట్టదు అంత తేలిక. మనిషి యొక్క మనస్సును అలా పట్టిపాలార్చే అతి భయంకరమైన లక్షణం ఈ సంసారానికి ఉన్నది. అట్టే జ్ఞానం కలిగినట్టే కలిగి మళ్ళీ వాళ్ళు లాగేస్తుంది అందులోకి. బురదలో పొరలాడే పంది ఆ బురదే స్వర్గం అనుకుంటుంది. అందులోంచి బయటకు వస్తే దానికి సుఖం ఉండదు. అలాగే ఈ సంసారంలో పడిన జీవి కూడా ఈ బంధాలు ఈ సుఖాలు ఇవన్నీ శాశ్వతం అనుకుంటాడు. అందులో పడి త్రిగుణాసక్తమై సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణముల యందు ఆసక్తమై ఉన్న కారణం చేత ఈ సంస్కృతి అంటే బంధం ఏర్పడింది, సంసార బంధం ఏర్పడింది. ఇదే హృదయం నారాయణాసక్తం అయితే మోక్ష కారణం అవుతుంది. కాకపోతే వస్తువుల మీద వ్యామోహం చెందినట్టుగా నారాయణుని మీద ఆసక్తి అవ్వడం కొంచెం కష్టం, అదే సాధన అంటారు అని ఇలా అన్నట్టు. అమ్మా, చిత్తం అహంకార మమకార రూపాభిమాన జాతంబులకు కామలోపాది కలుషవ్రాతంబుల చేత ఎప్పుడు విముక్తంబై పరిశుద్ధంబగు అప్పుడు సుఖ దుఃఖ వివర్జితంబున ఏకరూపంబునై ప్రకృతి కంటే పరుండును పరమ పురుషుండును నిర్భేద్యుండును స్వయం జ్యోతియు సూక్ష్మస్వరూపుండును ఇతర వస్తంతరా పరిచ్ఛిన్నుండును ఉదాసీనుండునైన పరమాత్మనిం బొడగాంచి. హృదయం ఉన్నది ప్రతివాడికి. ఈ హృదయం అహంకారము మమకారము రూపము అభిమానము అనే వాటితో కలిసి ఉంటుందట. నేను గొప్పవాణ్ణి, ఏం చేసినా నేనే గొప్పవాణ్ణి అని ప్రతిజీవి అనుకుంటాడు. ఇది మొదటి లక్షణం. ఏ వస్తువు చూసినా ఇది నాది కావాలి లేక అయితే నాది అని అనిపిస్తుంది. ఈ నాది అనిపించడం మమకారం. ఇక మూడవది రూపం. సౌందర్యం ఉంటే మహాగర్వం, లేకపోయినా ఉన్నదాన్ని చక్కగా అందంగా తయారు చేసుకోవాలనే కోరిక, రూపం అన్నమాట. నాలుగవది అభిమానం. ఎవడైనా ఏదన్నా అంటే పౌరుషం, నన్ను పెళ్లికి పిలవలేదు వాడని కోపం, లేదా నేను అక్కడికి పెడితే నన్ను గౌరవించలేదని, వాడేదో అన్నాడని, ఇంకోటేదో చేశాడని, ఇదంతా అభిమానం అన్నమాట. ఈ నాలుగు లక్షణముల వల్ల ఏం పుడతాయట గుర్తుపెట్టుకోవాల్సింది. అహంకారం వల్ల, మమకారం వల్ల, రూపం వల్ల, అభిమానం వల్ల కామము లోభము అనే రెండు లక్షణాలు పుడతాయట. రూపం వల్ల అభిమానం వల్ల పుట్టేదేమో కామం, అహంకార మమకారాల వల్ల పుట్టేది లోభం. ఈ రెండు మహాకలుషములు. ఈ రెండే మిగతా శత్రువులన్నిటినీ మన శరీరంలోకి లాక్కొస్తున్నాయట. ఒకటి కోరిక, రెండవది ఆ వస్తు వ్యామోహం. ఈ రెండే, ఈ రెండింటిలోంచి ఎప్పుడైతే హృదయం బయటకు వస్తుందో అంటే పరిశుద్ధమవుతుందో మనస్సు, అప్పుడు కనిపిస్తాట భగవంతుడు. ఆ భగవంతుని రూపం ఎటువంటిది అంటే సుఖ దుఃఖాలను రెండింటినీ తొలగిస్తుంది. సుఖము లేదు, దుఃఖము లేదు, నిర్వికార స్థితి, ఒకే రూపం. ఈ ప్రకృతి కంటే దూరం, అదే పురుషోత్తముడైన వాడి రూపం. ఆ రూపం నిర్భేద్యమట, దాన్ని ఎవడూ నాశనం చేయలేడు, తనంత తానే వెలుగుతుంది ఆ రూపం. సూక్ష్మాతి సూక్ష్మం, ఇతరమైన ఏ వస్తువులలోనూ లేనంత గొప్పతనం ఉన్నది ఆ రూపానికి. ఉదాసీనుడట ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడి రూపం ఉదాసీనత. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువును చూశాక ఇది అవు మంచా చెడా కాదా నాదా వద్దా ఇవన్నీ చర్చించకుండా ఉండలేము. ఓ బత్తాకాయ ఉంది, ఇష్టం లేదంటాం లేదా ఆ రసం తాగాలనుకుంటున్నాం. కానీ పరమాత్ముడికి అసలు దాన్ని చూస్తే ఏ రకమైన లక్షణం కలగదు, అది ఉదాసీనత. ఒక్క వస్తువు కాదు, ఏ వస్తువులోనూ కూడా ఆ వ్యక్తికి దాని మీద లక్షణం ఉండదట, ఆసక్తి ఉండదు, అది ఉదాసీనత. అది పరమాత్ముని లక్షణం. ఆ పరమాత్ముని పొందడానికి కామలోభాలు విడిచిపెట్టాలి. కామలోభాలు విడిచిపెట్టాలంటే హృదయంలో అహంకారం, మమకారం, రూపము, అభిమానం ఈ నాలుగు ఉండకూడదు. అప్పుడు ఆ పరమ తేజస్వరూపుడైన పరమాత్ముని యొక్క ప్రపంచాన్ని దగ్గరికి వెడతాం. జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఈ మూడింటితోటి ఆ భగవంతుని పొందొచ్చునట. నాకు ఆ భగవంతుడే సమస్తం, ఆయన నామమే జపిస్తా, ఆయన యొక్క రూపమే నాకు తిండి, నేను వండిన ప్రతి పదార్థం ఆయనదే అని ఏదైనా ఆయన అర్పించడం భక్తి. అసలు భగవంతుడు చరాచర జగత్తంతా నిండి ఉన్నాడు కాబట్టి నాకు ఏ వస్తువు మీద వ్యామోహం లేదు అని విరాగభావంతో ఏ వస్తువు మీద ప్రేమ ఆసక్తి లేకపోవడం వైరాగ్యం. అసలు ఈ చరాచరంలో భగవంతుడు కానిదేమున్నది అనే జ్ఞానం కలగడమే జ్ఞానయోగం అంటే. ఈ మూడింటి చేత యోగులు ఏం చేస్తారంటే ఆ పరమాత్ముడిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి నారాయణుని మీద ఎక్కువ తేలిగ్గా పొందే మార్గం భక్తిభావం అట. అన్నిటిలోకి భక్తి తేలిక. ఈ భక్తిభావం కనుక పుడితే ఇక ఇతర మార్గములు దానికి సారికావు. ఎందుకంటే యోగము జ్ఞానము అంత తేలిగ్గా కలగవు, కానీ భక్తి తేలిగ్గా కుదురుతుంది. ఈ భక్తి వల్ల భగవంతుడికి అర్పిస్తాడు తాను ఏ పని చేసినా మానవుడు. విద్వాంసులు ఏం చేస్తారంటే సంగం ఇంద్రియార్థాద్యసద్విషయంబుగు నరింపబడిన జీవునకు నశిథిలంబుగు బంధంబునకు కారణంబుగును. సంగము అంటే స్నేహమే. ఇతరులతో స్నేహం వల్లనే ఇంద్రియముల మీద వ్యామోహం కలుగుతుంది. దీనివల్ల బంధం ఏర్పడుతుంది. ఆ బంధం నుంచి బయటికి రాలేడు. ఒకసారి ఒక వ్యక్తితో బంధం ఏర్పడితే అంత తేలిగ్గా అందులోంచి బయటికి రాలేము. ఏక ఏ విధంగా అయితే వలలో ఇరుక్కుంటే బయటికి రాలేదో బంధంలో ఇరుక్కున్న మానవుడు బయటికి రాలేడు. అందుకని విద్వాంసులు సాధ్యమైనంత వరకు సంగమునకు దూరంగా ఉంటారు. సంగం విడిచిపెట్టడం కష్టమైతే ఏం చేయాలట? సంగము విడువగవలయును సంగము విడువంగ కడున శక్తమైన చేయంగవలయు సత్సంగము సంగరుజకు ఔషధం భుసద్భజనమిలం. సాధ్యమైనంత వరకు పూసుకు రాసుకోవడం స్నేహం విడిచిపెట్టమన్నాడు. కానీ సాంగత్యం విడిచిపెట్టడం చాలా కష్టం కదా. సాయంకాలం అవగానే నిన్న ఏం సినిమాకి వెళ్ళావు అని అడగబుద్ధి వస్తుంది మనకి. అంచేత సాంగత్యం విడిచిపెట్టడం కష్టం గనక ఏం చేయాలట? చేయంగవలయు సత్సంగము జ్ఞానులతో స్నేహం చేయాలి. అప్పుడు ఈ రకమైన సంభాషణలు వస్తాయి. సాంగత్యం అనే రోగానికి మందు మహాత్ములతో స్నేహం అన్నారు. మహాత్ములతో శరీర మానసిక కర్మ బంధములు ఏమున్నా నష్టం లేదట. అవి ఏదో రకంగా వండి మళ్ళీ ఉత్తరిస్తాయట. అందువల్ల అది చెయ్యాలి. ఆ సాధుజనులతో స్నేహం చేస్తే ఏం చేస్తారు? ఈ సంసారం అనే బంధంలో ముందు తీసుకెళ్ళి అక్కడి నుంచి బంధం నుంచి బంధం విముక్తులు చేస్తారట. ముందు బంధంలోకే తీసుకెడతాడు జ్ఞాని. ఇదేంట్రా జీవికి మామూలు బంధం చెబుతున్నాడు అనుకుంటారు. ఎక్కడ ఎందులో ఉన్నాడో అక్కడి నుంచి మొదలు పెట్టాలన్నారట. అందువల్ల బంధంలో ఉండే వ్యక్తులకు బంధం గురించి చెప్పి అక్కడి నుంచి బంధానికి దూరంగా తీసుకెళ్ళటమే జ్ఞానయోగం. అటువంటి జ్ఞానానికి సాధువులు తీసుకెడతారు. అలాంటి దానికి మోక్షద్వారము అని పేరు. అటువంటి మోక్షద్వారానికి వెళ్ళేవాడు సమస్త ప్రాణులు భగవంతుడే, సమస్త జీవులలో భగవంతుడున్నాడు కనుక ఏ ఒక్కరిని అనవసరముగా తిట్టరాదు, ఏ ఒక్కరిని దూషించరాదు అనుకోవాలి. ఈ భక్తులు ఏం చేస్తారంటే పరమ శాంతమూర్తులై నా రూపాన్ని తలుచుకుంటారు. నా రూపం ఎటువంటిది? కరుణాస్వరూపం. నేను కర్మలు విడిచిపెడతాను. భక్తులను అనుగ్రహించడానికి అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాను. అనేక రకాలైన లీలలు చేస్తాను. ఒక్కొక్కప్పుడు శంఖ చక్ర గదాపద్మాదులతో, ఒక్కొక్కప్పుడు గరుడ వాహనుడనై, ఒక్కొక్కప్పుడు అసలు ఏ వాహనం లేకుండా ఒక్కొక్కప్పుడు మానవుల రూపాలలో దర్శనమిస్తూ ఉంటా. ఇలాంటి నా యొక్క రూపము, కథ, నామము ఈ ప్రసంగానికి తీసుకొస్తారు అస్తమాటు భక్తులు. దీనివల్ల ఏమిటండి? భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని యొక్క రూపధ్యానం చేయడం, భగవంతుడికి సంబంధించినటువంటి ప్రసంగం చేయడం వల్ల క్రమంబుల కైవల్య మార్గదం బులుగు శ్రద్ధ భక్తులుదయించు. రోజు ఆయన గుణాలు వినడం వల్ల, ఆయన కథలు వినడం వల్ల, విన్నదే మళ్ళీ వినాలట, మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఆయన నామం చేయాలట. ఏమిటి చేస్తే కొంతకాలానికి ఆ భగవంతుని మీద శ్రద్ధ భక్తి పుడతాయట. అందుకని రోజు భగవన్ నామం చేయాలి. మామూలు వాడితో రోజు కథాశ్రవణం చేసి వాడి మాటలు విన్నాం అనుకోండి, వాడి మీద కొంతకాలానికి ద్వేషం పుడుతుంది. మామూలు మానవులతో స్నేహం పెరిగితే కొంతకాలానికి స్నేహం విఘటించి విరక్తి కలుగుతుంది. ఎంచేత? మామూలు వాళ్ళం కనుక ఇందులో మజా ఉండదు. కానీ భగవంతుని కథాశ్రవణం చేస్తూ ఉంటే, భగవంతుని గుణాలు గానం చేస్తూ ఉంటే రాను రాను శ్రద్ధాభక్తులు పుడతాయి ఆయన మీద. అప్పుడు ఆ పుట్టడం వల్ల ఏం చేసినా ఆయనకు అర్పిస్తాడు కొంతకాలానికి. ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఆ భగవంతుని చేత కల్పించబడినది ఈ సృష్టి అనే జ్ఞానం కలుగుతుంది కొంతకాలానికి. తద్భక్తి వల్ల ఇంద్రియ సుఖముల మీద క్రమేపీ ఆసక్తి నశిస్తుంది. అప్పుడు ఐహికాముష్మికాలు పొందాలనుకుంటాడు. యోగ మార్గం మీదకి వెడతాడు. యోగి ప్రకృతి గుణాలను సేవిస్తాడు. అంటే తన స్వతసిద్ధమైన లక్షణం ఏమిటో తను తెలుసుకుంటాడు. యోగి తన లక్షణం ఏమిటో తనకి తెలిసిపోతే ప్రతివాడికి తనలో కోపం ఉందా మంచి ఉన్నదా ఏం చేయగలడనేది వాడికి తెలిసిపోతుందిగా. అలా తెలుసుకున్నప్పుడు వాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలుగుతాడు. తద్వారా వైరాగ్య గుణం పెరుగుతుంది. వైరాగ్యం పెరిగితే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగితే భక్తి యోగం మరింత పెరుగుతుంది. తద్వారా పరమాత్మస్వరూపుడనైన నన్ను పొందుతాడు అని కపిలుడు దేవహూతికి చెప్పగానే ఆవిడ అన్నదట, నాయన ఏ భక్తి భవద్గుణపరమై భవ పాప ప్రణాశమై ముక్తి శ్రీలాభము రయమున్న చేయును ఆ భక్తి విధంపు తెలియనానతీవే. ఏ భక్తి నీ గుణములను మాకు కలగజేస్తుంది, సంసారంలో ప్రవేశించిన వాడు చేసే పాపములను నాశనం చేసే భక్తి మార్గమేమిటి, ఏ రకమైన భక్తి వల్ల ముక్తి పొందొచ్చు, లాభం పొందించే గొప్ప భక్తి గురించి నాకు చెప్పు, నీ యోగమేమిటి, ఆ యోగములో ఏ అంగాలుంటాయి, ఆ తత్వబోధం మందబుద్ధిని కదా అంత తేలిగ్గా చెబితే అర్థం కాదు కదా, తేలిగ్గా చెప్పు నాకు అనగా కపిలుడు అన్నట్ట, అమ్మా సకల పదార్థాలకి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి. అగ్ని ఉన్నది అది కాలుస్తుంది, నీరున్నది తడుపుతుంది, వాయు ఉన్నది స్పర్శ కలగజేస్తుంది శోషిస్తుంది, ఆకాశం ఉన్నది శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది, భూమి ఉన్నది గంధం గుణకం కలిగింది. ఈ లక్షణములన్నీ ప్రతి జీవికి ఉంటాయి. అంచేత ఇవన్నీ కూడా భూతములు అని పిలువబడ్డాయి. భూతము అంటే దానికి ఒక లక్షణం ఉంటే భూతం, మనం కూడా భూతములమే. భూతములు అంటే పెద్ద కోరలు ఉంటాయి అవేవో కాదు, భూతం అనగా లక్షణయుక్తమై ఉంటాయి. పంచభూతములైనటువంటి భూమి మొదలైన వాటి లక్షణములు కలిగి ఉన్న వాళ్ళందరూ భూతములే. వీటికి వ్యతిరేకముగా ఈ గుణములు తక్కువ కలిగి వేద మార్గంలో ప్రవర్తించే వాటిని దేవగణం అన్నారు. దేవగణం ఏం చేస్తారంటే వేదములు చెప్పిన ప్రకారం నడుచుకుంటాయి. ఇక పాతాళ లోకంలో ఉండే జీవులు వేదములకు మానవులకు మధ్య రకంగా నడుచుకుంటాయి. అందుకే అందరికంటే గొప్పవాడు ఎవడు అంటే మానవుడే మళ్ళీ, ఎందుకంటే భగవత్ సేవ చేసుకునే అదృష్టం వీడికే ఉంటుంది. మనిషి తిన్న ఆహారం జీర్ణం కావాలి అంటే జఠరాగ్ని బాగా ఉండాలి, విష్ణు భక్తి అధికంగా ఉంటే అటువంటి వాడికి యోగ లక్షణం వస్తుంది. జఠరాగ్ని పెరిగితే ఆకలి పెరుగుతుంది, వాడు ఏం తిన్నా భస్మం అయిపోతుంది, విషం తిన్నా సరే అరిగించుకుంటాడు. భీముడు విషం పెట్టితే అరిగిపోయిందంటే అతనికి జఠరాగ్ని అంత బాగున్నది, జఠరాగ్ని సరిగ్గా లేకపోతే ఏమాత్రం కాస్త రెండు రోజులు పాచిపోయిన వస్తువు కళ్ళు కడుపులో పడి వాడికి వికారం కలుగుతుంది. ఈ జ్ఞానం అనేది పెరిగితే భక్తి పెరిగితే ఈ లింగదేహం నశించిపోతుంది మనలో. ఎప్పుడైతే ఈ భౌతికమైన శరీరం ఉండదో వాడు మోక్షం పొందుతాడు. కొంతమంది ఏం చేస్తారంటే అమలిన భక్తి కొందరు మహాత్ములు మచ్చరణారవింద యుగ్మము హృదయంబున నిలిపి కౌతుకులై ఇతరేతరానులాపముల మదీయ దివ్యతను పౌరుషముల్ కొనియాడుతుంది మోక్షము మది కోరనొల్లరు అనిశంభు మదర్పిత సర్వకర్ములై. కొంతమంది మహాత్ములు స్వచ్ఛమైన భక్తి నా మీద పెడతారు, వాళ్ళు నా పాదాలు హృదయంలో పెట్టుకుంటారు, నా గురించే లీలలు వర్ణించుకుంటారు. కృష్ణావతారంలో ఈ లీలలు చేశాడు, వరాహావతారంలో ఇలా చేశాడు, నరసింహమూర్తి ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడని నా గుణాలు నా రూపములు ఇవన్నీ కూడా వర్ణిస్తూ ఉంటారు, నా పురుష లక్షణాలు స్తుతిస్తూ ఉంటారు. మోక్షం కోరుకోరట ఇటువంటి వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారట, కేవలం నా లీలలు నా రూపం నా రూపం రూపమే కావాలి వాళ్ళకి, రూపం లేని భగవంతుడు వాళ్ళకొద్దు. ఇలా రూప గుణనామాలతో మోక్షం కోరకుండా భగవంతుడు విష్ణువుతో మాట్లాడితే బాగుండి, విష్ణువుకి ఎదురుగుండా ఉండాలి, విష్ణువుతో స్నేహం చేయాలి, విష్ణువు కథలు వినాలి, ఇలాగే అనుకుంటారు వాళ్ళు. మరికొంతమంది ఏం చేస్తారట, భాగవతోత్తములు వాళ్ళు ఇంతకు పూర్వం భగవంతుడి యొక్క లీలలు ఉంటాయే అవన్నీ చూసి గుర్తుపెట్టు. అప్పుడు భగవంతుడు ఇలా చేశాడు, గద పుచ్చుకున్నాడు, నాకు చేతుల్లో ఆయుధాలతో కనిపించాడు అని వాటిని తలుచుకుంటారు. ఈ విధంగా దివ్య అవతార యోగ వైభవములు నిరంతరం తలుచుకుంటారు. యోగ మహిమతోటి దాన్ని తలుచుకుని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు, ఆనందంతో ఉంటారు. విష్ణువు యొక్క అవయవాలు, ఆయుధాలు, వాహనములు, లోకం, భవనాలు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటారు. ఆ భగవంతుడైన వాసుదేవుని యొక్క మధుర వచనాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏమక్కర్లే. అటువంటి వాళ్ళు మోక్షాన్ని కోరుకోరట, కేవలం ఆ రూపం ఆ వాక్కు ఉంటే చాలు, ఇలా ఉంటే బాగుండు, ఆ రూపం లేని వాడు వాకెందుకు అనుకుంటారు. కడకం వారలు వెండి మోక్ష నిరపేక్ష శాంతులై ఉండి అనివాద్యష్ట విభూతి సేవితం నిత్యానంద సంధాయియున్ గణనాతీతము అప్రమేయము సమగ్ర శ్రీకమున్ సర్వలక్షణ సంయుక్త వికుంఠలోక పదవిన్ కైకొందురత్యున్నతి. అటువంటి మహాత్ములు ఇంకా మోక్షం మీద కోరిక లేక అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసిత్తము వసిత్వము అని 8 సిద్ధులు ఉన్నాయి, వీటిని అష్టసిద్ధులు అంటారు. ఈ అష్టసిద్ధులతో కూడిన నిత్యానందాన్ని ఇచ్చేటటువంటి, ఇంత అని చెప్పడానికి వీలు కాని ఐశ్వర్యప్రదమైన సర్వ లక్షణ సంయుక్తమైన వైకుంఠలోకాన్ని పొందుతారట. రోజు నా రూపం, నా గుణం, నా లీలలు తలుచుకునేవాళ్ళు వైకుంఠం పొందుతారు. వైకుంఠం పొందడానికి అదే మార్గం అట, భక్తితో ఆ భగవంతుడి యొక్క గుణం, రూపం, కథ వర్ణించడం, అది తప్ప మరొక లోకం లేదు. తిన్నాదే, కదిలినదే, తిరిగినదే. ఈ భక్తి యోగంతో నిత్యం ఉండేవాడు వైకుంఠమును పొందును. ఆ పుణ్యాత్ములు ఉన్నారే నా కాలచక్రంలో పడిపోరు, కాలచక్రంలో పడి నలిగిపోరు. కాలం అనే ఒక పాము నొట్టి కోరలకు అందరు వైకుంఠంలో అనుపమ సుఖంతో సుఖంగా ఉంటారు. ఇది భక్తి మార్గంతో, భక్తి యోగంతో నన్ను చేరడానికి వాడికి కావలసిందల్లా ఎప్పుడు నా నామం, నా లీలలు, నా గుణం, నా రూపం, నా కర్మ, నా యోగం, నా అవతారాలు, ఇది తప్ప మరేది లేదు. ఇంకా భౌతిక సుఖాలు వాళ్ళకి అక్కర్లా. అటువంటి వాళ్ళు వైకుంఠం పొందుతారు, కాల ప్రభావానికి లొంగరు. ఇది తేలిక మార్గము అన్నాడు. ఇంకెంతకంటే ఉంది, నా నామం నా కథలు వినండిరా బాబు అని చెప్పాడు. 24 గంటలు చేయండి, ఒకసారి వినడం కదా. ఓ హాఫ్ ఎన్ అవర్ విన్నాక నీరసం వచ్చింది, అయ్యి బాబోయ్ ఓ 25 కిలోలు పంచదార తెప్పించుకుని 50 లీటర్లు పాలు తెప్పించుకుని పాయసం చేసి తాగితే కానీ నీరసం తగ్గదు. అలా కాకుండా 24 గంటలు వస్తాను. సమతం స్నేహము చే సుతత్వమును విశ్వాసం భుచేతం సఖిత్వము చాలం హితవృత్తి చేతను సుహృత్తం. భగవంతునితో స్నేహం అట. ఎలా అండి భగవంతునితో స్నేహం చేయడం అంటే, ఆయన భక్తులతో స్నేహం చేస్తే చాలు. దానివల్ల మంచి తత్వం కలుగుతుంది. ముందు విశ్వాసం పెరిగితే, భగవంతుడు ఉన్నాడనే నమ్మకం పెరిగితే ఆటోమేటిక్గా స్నేహం కలుగుతుంది. స్నేహం కలగాలంటే విశ్వాసం ఉండాలిగా. భగవంతుడి మీద విశ్వాసం లేకపోతే ఇంకా ఆయన స్నేహితులతో ఈయన స్నేహం ఏం చేస్తాడు? స్నేహం వల్ల తత్వజ్ఞానం కలుగుతుంది, విశ్వాసం వల్ల స్నేహం కలుగుతుంది, ఇక హితవృత్తి వల్ల సుహృత్వం కలుగుతుంది. అందరికీ మేలు కలగాలని కోరుకుంటే వాడికి మంచి బుద్ధి ఉంటుందిట. అందరికీ మేలు కలగాలి. నా పక్కింటాడు తప్ప అందరికీ బాగుండాలన్నాడు ఒక ఆయన. మళ్ళీ ఆ పక్కింటాడికి ఎక్సెప్షన్ ఇచ్చి, అంటే పక్కన వాడి మీద ద్వేషం మనకి. లోకా సమస్త సుఖినో భవంతు ఎక్సెప్ట్ మా పక్కింటి వాడు అనుకుంటే అది సుహృతత్వం కాదు. కాబట్టి అందరి ఎడల సమానమైన హితభావం కలిగి ఉంటే సుహృత్వం అవుతుంది. ఆ సుహృద్ లక్షణం ఎలా వస్తుంది? ఇదిగో పౌరాణికులైనటువంటి జ్ఞానుల దగ్గరికి వెళ్ళి సుమంత్రోపదేశము చేతన్, మంత్రోపదేశం పొందాలి. ఆ మంత్రోపదేశము పొంది నిజ దేశికుండనగా వాడే నా సగు గురుడు అనుకుని నెత్తల్ పూజ్యుడు ఇష్ట దైవమునై, నిత్యం పూజించాలట. మంత్రం ఇచ్చినప్పుడు దండం పెట్టి బయటకు వెళ్ళాక ఎరా బాగున్నావా అనకూడదు అండి, లేనిపోండి. నిరంతరం భక్తి శ్రద్ధలతో ఆ గురువుని పూజిస్తూ ఇష్టదైవాన్ని ఎంత పూజిస్తున్నాడో అంటే నామం వాసుదేవుడిది, ఆ వాసుదేవుణ్ణి పూజించినంత భక్తితో గురువుని కూడా పూజించాలి. అలాంటి వాళ్ళకి కాలచక్ర భయములు వారింపుదున్ కావునన్, కాలభయం లేదు వాడికి. వాసుదేవ నామం పొందడం వల్ల ఇన్ని వస్తాయి. ఆ నామం ఇచ్చిన వాడిని గురువుని నా స్వరూపంగా భావించి పూజిస్తే వాడికి మృత్యుభయం లేదు. మృత్యుభయం లేదంటే అర్థం ఏంటి? పునర్జన్మ లేదని. చచ్చాక మళ్ళీ పుట్టడు వాడు అని అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. అదే కాకుండా ఈ భువి దివిం బలుమారు జరించు ఆత్మ, ఆకాశంలో స్వర్గానికి ఎడుతోంది ఆత్మ, మళ్ళీ భూలోకానికి వస్తుంది, తిరుగుతోంది, స్వర్గం భూమి చుట్టూ తిరుగుతోంది. పుణ్యాత్ములకు, పాపులకు నరకం భూమి చుట్టూ తిరుగుతున్నది. ఆత్మ ధనము, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు, భర్తలు వీళ్లతో తగులత్వంతో ఉంటుంది. అటువంటి దాన్ని తొలగిస్తుంది నా నామం, నా కథ. వాడు ఎవడైతే నా నామస్మరణ, నా కథా విశేషాలు వింటాడో అనఘుడంటే వాడు పుణ్యాత్ముడు అవుతాడు, విశ్వతోముఖుడవుతాడు. అనన్యగతితో నన్ను జపించాలి. అనన్యగతి అంటే ఇంకా ఏదీ ధ్యాస లేదు. అన్నం తింటున్నాడు, ఈయన్నే తలుచుకోవాలి. నీళ్లు తాగుతున్నాడు, ఈ ధ్యానమే. తిరుగుతున్నాడు, ఈ ధ్యానమే. ఏం చేసినా ఇదే ధ్యానం. అటువంటి వాడిని ఘన మృత్యు రూప భవ నీరధినే తరిగింపజేయుదన్, అతి భయంకరమైన మృత్యు అనేటటువంటి దానితో కూడిన ఈ సంసారం అనే సముద్రం దాటిస్తాను నేను నిరంతరం నా ధ్యానం చేస్తే, తేలిగ్గా చెప్పాడు అని ఇంకా మరిన్ని విశేషాలు ఆ తల్లికి చెబుతున్నాడు. అవేమిటో రేపటి రోజు 6:30కి మనం ముచ్చటించుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.